ఇది చాలా విశేషం అండి. అజ్ఞానం అనే చీకటికి ఆవలున్నట్ట, అంటే ఈ చీకటి దాటిపోతే అని కనిపిస్తాడు. అజ్ఞానాంధకారానికి ఆవల ప్రకాశించేవాడు. అంతేకాదు సర్వ బ్రహ్మాండములు లయమైపోయిన తర్వాత ఉండేటువంటిది పెను చీకటి అని చెప్పబడుతుంది. ఆ పెను చీకట్లో కూడా ఈ జ్యోతి మాత్రం ఉంటుంది ఎప్పుడూ పోకుండా. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతని సేవింతుందని ఇదే మాట చెప్పాడు అక్కడ. ఏమండి ఇది చెప్తూ గజధర్మోక్షంలో గెలిపారని, అదైనా ఇదైనా తత్వం ఒకటే. గజధర్మోక్షంలో విష్ణు రూపం చెప్పలేదు, ఈ అధ్యాయంలో శివరూపం చెప్పలేదు, కానీ అక్కడ చెప్పబడ్డ విష్ణువు ఇక్కడ చెప్పబడ్డ శివుడు ఒకే పరతత్వం అని తెలుసుకోండి. ఆ పరతత్వ స్పృహతో శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం మనం. అస్మాన్నాస్తి పరం కించిద అపరం పరమాత్మన, ఆయన కంటే ఒకటి ఎక్కువ లేదు, ఆయన కంటే కూడా తక్కువ లేదన్నాడు. తక్కువ లేదంటే ఆయన కంటే కింద ఒకటి ఉందా, అంతా ఆయన అయినప్పుడు ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి? ఆయన కంటే ఒకటి తక్కువ ఉంది అంటే ఆయన నుంచి వేరే ఉంది కదా, ఆయన నుంచి వేరే ఏముంది? కనుక ఆయన ఎక్కువ లేదు తక్కువ లేదు. నానీయోస్తిన జాయేస్తేన పూర్ణమిదం జగత్, ఆయన కంటే అణువు గాని అంటే ఆయన కంటే చిన్నది గాని ఆయన కంటే పెద్దది లేదు. అణువు కంటే అణువు ఆయనే, మహత్తు కంటే మహత్తు ఆయనే. సర్వానన శిరోగ్రీవ సర్వభూత గుహాశయ సర్వవ్యాపీఠ భగవాన్ తస్మాత్ సర్వగత శివ. ఎంత చక్కటి మాట ఇది కూడా. శ్వేతాశ్వపద ఉపనిషత్ మంత్రాన్ని యథాతథంగా లాగుతున్నారండి ఇదిలోకి. సర్వ ఆనన శిరోగ్రీవ, అన్ని ముఖాలు ఆయనవే, అన్ని కంఠాలు ఆయనవే, అందరి భూతముల యొక్క గుహలు ఎందుండవాడు ఆయన. సర్వవ్యాపీఠ భగవాన్ తస్మాత్ సర్వగత శివ, సర్వగతుడు శివుడు. ఎలాగూ ముఖాలన్నీ ఆయనవే, 1000 ముఖాలు వాడు అన్నాం కదండి. ఇక్కడ ఒక అర్థం చేసుకోండి, ప్రతి వాడి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. ఈ పరమాత్మ యొక్క చైతన్యం చేతనే బుద్ధిలో చైతన్యం వచ్చింది, ప్రాణంలో చైతన్యం వచ్చింది, ఈ రెండింటి వల్ల ఇంద్రియాల్లో చైతన్యం వచ్చింది. ఎవరి వల్ల? లోపల అతడు ఉండడం వల్ల వీటన్నిటికీ చైతన్యం వచ్చింది. వచ్చినప్పుడు పరమాత్మ యొక్క చైతన్యమే వీడి కళ్ళల్లోంచి చూపుగా, వీడి కంఠంలోంచి పలుకుగా, వీడి చెవిలోంచి వినికిడిగా, ఇలాగా వీడి ఇంద్రియాలనుంచి ప్రకటింపబడుతూ ఉన్నదంతా పరమాత్మ యొక్క చైతన్యం ఆ ఇంద్రియంలోకి ప్రవేశించగానే ఇంద్రియ ధర్మం అక్కడ పనిచేస్తుంది. జాగ్రత్తగా వినండి, విద్యుచ్ఛక్తి ఇక్కడికి పని అటాచ్ అవగానే ఇక్కడ పలకడం అనే శక్తి పనిచేస్తుంది. విద్యుచ్ఛక్తి అటాచ్ అవగానే అక్కడ వెలగడం అనే శక్తి పనిచేస్తుంది. వెలగడం పలకడం ఉపాధి ధర్మం, కానీ విద్యుచ్ఛక్తి అనబడేది కలవకపోతే రెండూ లేవు కదా. అప్పుడు విద్యుచ్ఛక్తి అనేది ఇందులోంచి అందులోంచి ప్రకటింపబడుతుందో లేదా చెప్పండి. ఇలాగ విశ్వంలో ప్రతి వాడి ముఖంలోంచి ఆయనే చూస్తున్నాడు, ప్రతి వాడి చెవిలోంచి ఆయనే వింటున్నాడు, ప్రతి వాడి కంఠంలోంచి ఆయనే పలుకుతున్నాడు. అంటే ప్రతి తల ఆయనదే, ప్రతి గొంతు ఆయనదే, ప్రతి చెవి ఆయనదే, ప్రతి చెయ్యి ఆయనదే, ప్రతి కాలు ఆయనదే. ఇప్పుడు చెప్పండి విశ్వరూపం అంటే ఏమిటి? సర్వానన శిరోగ్రీవ, ఈ విధిలా మీరు చూడడం మొదలు పెడితే ప్రపంచమంతా అది శివమయం జగత్, అందులోంచి మొత్తం కనబడుతున్నది అంతా ఇది. ఇక్కడ చెప్పేది శక్తి విశేషమే. ఇక్కడ వాడు తిట్టిన తిట్లో తిట్లు ఆయనవా, పొగడ్తలహీనమ ఇది కాదు, అందులో వచ్చే కంఠధ్వని ఆయనది. అది ఇక్కడ చూడండి, ఇంకా జీవుడు దుర్లక్షణ వేరేవి, కానీ అందులోంచి ప్రకటింపబడుతున్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆలోచించండి. అది ఇక్కడ చెప్తున్నాడు. అందుకే వేదం కూడా కన్నుకి కన్ను ఆయన, చెవికి చెవి ఆయన అని చెప్తున్నది. ఇలా పరిశీలించినప్పుడు అన్ని తలలు ఆయనవే, అన్ని పాదాలు ఆయనవే, ప్రతి నడిచే ప్రతి కాల్లోని ఆయనే నడుస్తున్నాడు, చాచే ప్రతి చేతిలోనూ ఆయనే పట్టుకుంటున్నాడు. ఇది తెలిస్తే నీలో విశ్వంలో ఆయన తప్ప మరొకట్లేదంటే తెలుస్తుంది. అప్పుడు పశువు పాశమని రెండు లేవు, ఉన్నది పతి అని తెలుస్తుంది. సర్వం శివమయం జగత్ అని తెలుస్తుంది. తెలుసుకుంటే చాలంతే. ఈ క్రమం ఎంత చక్కగా స్పష్టపరుస్తున్నాడో చూడండి. సర్వత పాణిపాదోయం సర్వతోక్షి శిరోముఖ, అన్ని వైపులా ఆయన పాణిపాదములు ప్రస్తారింపబడి ఉన్నాయి, అన్ని వైపులా ఆయన అక్షి శిరస్సు ముఖము, ముఖం అంటే నోరు, ఇవన్నీ తెరచుకున్నాయి. సర్వత శృతిమానంలోకే సర్వమావృత్య తిష్టతి, సర్వం ఆవృత్య ఇలా అంతటా వ్యాపించున్నదయ్యా ఆయన, ఇలా ఇంద్రియములన్నిటి ప్రకాశింపజేస్తున్న ఆయనకు ఇంద్రియములు లేవు. చూడండి ఇక్కడ సర్వేంద్రియ గుణాభాస సర్వేంద్రియ వివర్జిత, అన్ని ఇంద్రియాలను ఆయన ప్రకాశింపజేస్తున్నాడు, కానీ ఆయనకి ఇంద్రియాల్లో తెలుసుకోవాలి. ఇంద్రియం జీవుడుకున్నది, దీనితో వాడు బంధితుడై ఇంద్రియం ఏం చూడగలదో చూడగల, తర్వాత ఏముందో చూడలేరు. మీరు గోడ వెనకాల ఉన్నది మీరు చూడలేరు, ఎందుకు? మీ చూపు ఇంద్రియం అనే దానికి పరిమితమైంది. ఆ ఇంద్రియం ద్వారా ప్రసరించే పరమాత్మ మాత్రం అంతటా చూడగలడు. అందుకు సర్వేంద్రియ గుణాభాస, సర్వేంద్రియ గుణములను ప్రకాశింపజేస్తున్నవాడు సర్వేంద్రియ వివర్జిత, ఏ ఇంద్రియములు లేనివాడు. సర్వస్య ప్రభువు, అన్నిటికీ ప్రభువైన వాడు ఈశానుడు. సర్వస్య శరణం, అందరికీ దిక్కాయన. అంతేకాదు సర్వస్య శరణం సుహృత్, ఎంత చక్కటి మాట వేశాడండి. ఆ శివుడు అందరికీ శరణుడు, అంటే అందరికీ దిక్కైన వాడు. నిజానికి మన అందరికి ఆయనే దిక్కు. ఆయనే దిక్కుని ఎవడు తెలుసుకుని దిక్కును పట్టుకుంటాడో వాడు ధన్యుడండి. ఆయన దిక్కును తెలియకుండా తన మీద కొంత భారం, లోకం మీద మరికొంత భారం వేసుకుని తిరగడం వల్ల దుఃఖాలన్నీ వచ్చాయి. అసలైన శరణ్యం ఆయనే. అంతేకాదు సుహృత్, గొప్ప మాట వేశాడు ఆయన సుహృత్తుట. సుహృత్ అంటే స్నేహితుడు, సర్వ జగత్తుకి స్నేహితుడు పరమాత్మ. విశ్వమంతా వ్యాపించాయన ఎంతో సుహృత్తు కాకపోతే ఏ స్నేహితుడు కంటికి చూపిస్తాడండి, ఏ స్నేహితుడు గొంతుకు పలికిస్తాడు? ఆయన మనలో ఉండి ఇన్ని ఇస్తున్నాడంటే ఏ స్నేహితుడు ఇవ్వలేదు నీకు ఇచ్చాడు, మరి ఆయన స్నేహితుడు కాడా చెప్పండి? కనుక సుహృత్ పరమాత్మయే సుహృత్తు శరణము, ఇది ఒక్కటి తెలుసుకుంటే ఎవడు భయపడ్డు. ఎందుకంటే అంతటా ఉన్న శివుడు నాకు స్నేహితుడు అంటే ఎంతో ధైర్యంగా ఉంటామండి. నమ కృష్ణ వీతా యథావతే సత్వనాంపద ఏ నమ, కృష్ణ వీతాయ అంతటా వ్యాపించిపోయేట, వ్యాపించిపోయి పరుగు పెడుతున్నట్ట. ఎలాగూ అంటే సత్పురుషుల వెంట పరిగెడతాట, భక్తులు వెంట. ఎందుకయ్యా వ్యాపించిపోయావంటే నా భక్తులు ఎక్కడ పిలిస్తే అక్కడ రావాలి కదా, అందుకు వ్యాపించిపోయానంటే. చూశారు భక్తులు ఇలా భావిస్తాడండి, మరి ఆయనను మించిన సుహృత్తున్నాడండి. నువ్వు పిలిస్తే పలకడానికి ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఉన్నాడు ఆయన. ఇది సర్వవ్యాపకత్వం. కనుక పరమాత్మయ నిజమైన సుహృత్తు తెలుసుకో, ఆయన మించిన స్నేహితుడు లేడండి సుహృత్. అందుకే సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిమృచ్ఛతి అని గీతల స్వామి చెప్పాడు. భోక్తారం యజ్ఞ తపస సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిమృచ్ఛతి. సర్వయజ్ఞములకు భోక్తను నేను, సర్వతపస్సులకు గమ్యం నేను. నన్ను సర్వభూతములకు సుహృత్తుని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడి శాంతిని పొందుతున్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడండి. ఈ మాటలో ఒక చమత్కారం ఉంది. సర్వభూతములకు నేను స్నేహితుడిని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడి శాంతిని పొందుతున్నాడు. అంతేగాని నన్ను ఎవడు స్నేహితుడిగా చేసుకుంటున్నాడో వాడి శాంతిని పొందుతున్నాడు అనలేదు. రెండింటికి చాలా విషయం. కొత్తగా చేసుకోవలసిన స్నేహం కాదు పరమాత్మది, అది ఎప్పుడు ఉన్న స్నేహమే సుహృత్తు. పైకి నిజమైన స్నేహం, నిజమైన స్నేహం అంటే జిడ్డండి అంటుకునే లక్షణం. సుహృత్తు మంచి భావం కలిగిన వాడిని సుహృత్తు అంటారు. అలాంటి స్నేహితుడు మంచి భావం కలవాడు ఆయన ఒక్కడే, ఇంకెవరు కాదు. కానీ సృష్టిలో నువ్వు వీడేమో వాడేమో అనుకుంటూ చాలా కాలం వృధా చేసేసుకున్నావు. అసలైన సుహృత్తుని తెలుసుకో. ఈ మాట ఉపనిషత్తు అంత చక్కగా చెప్తుంది, శరణం సుహృత్, సర్వస్య శరణం సుహృత్. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది. అచక్షురపి ఎప్పశ్యతి అకర్ణోపి శృణోతియ సర్వం వేత్తి నవాత్తేస్య నవేత్తాస్య తమాహు పురుషం పరం. అచక్షురపి ఎప్పశ్యతి, కళ్ళు లేకుండానే చూస్తాడు. అకర్ణోపి శృణోతియ, చెవులు లేకుండానే వింటాడు. ఈ మాటనే పోతన గారు మన గజేంద్రుడి చేత అనిపించారు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు, లీలతో నా మొరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మొరగవాడు అని చెప్పారా లేదా? అదే విషయం అండి ఇక్కడ. అందుకు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు, ఆయనకు చూపులతో చూడాల్సిన అవసరం లేదు, అందరినీ చూస్తాడు. అయితే తనను చూసేవారిని కృపగా చూస్తాడు అంతే తప్ప ఆయన చూపు అంతటా ఉన్నదండి. ఎంత చక్కటి భావం చెప్పాడు ఇక్కడ. కనుక ఆయన వినలేడు చూడలేడు అనేది లేదు, ఆయన అన్ని వింటూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు. ఇది ఒక్కటి తెలుసుకోండి. మేము ఎంత ఆనందంగా హాయిగా ఉండొచ్చు, ఆయన విననిదేమిటి చూడనిదేమిటి? నీ పలుకు ఇంకా నోటి మీదకి రాకముందే నీ మనసులో ఉన్నప్పుడే తెలుసుకోగలడు ఆయన. ఎందుకంటే పలుకులకు పలుకు ఆయన అని చెప్పుకున్నాం కదా. కనుక ఇక్కడ ఎంత చక్కటి మాట, గజేంద్రుడు ఏం స్తోత్రం చేశాడో ఆ తత్వమే. ఈ తత్వంతో మనం పరమేశ్వరుని స్తుతించాలి. అనోరణీయాన్ మహతో మహీయాన్ అయమవ్యయ గుహాయాన్ నిహితశ్చాపి జంతువరస్య మహేశ్వర. ప్రతి వాళ్ళు గుహలో ఉన్నాడన్నాడు. గుహ అంటే హృదయం. ఎందుకు గుహని పేరు పెట్టారండి? గుహ అంటే రహస్యం అని అర్థం. ఆయన రహస్యంగా ఉన్నాడు ప్రతి వాళ్ళు. అందుకే భగవంతుడు ఎవడు అంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢ. శ్వేతాశ్వత ఉపనిషత్తులో మంత్రం అది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, రహస్యంగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు కానీ కనబడ్డు. ఎలాగంటే తిల తైలవత్ దారు వన్నివత్, రామానుజాచార్యులు చెప్పిన మాటలేవి. తిల తైలవత్ దారు వన్నివత్ అన్నాడు ఆయన. ఆ విధంగా తమకృతం కృతుప్రాయం మహిమాతిశాన్వితం, ఏ కర్మలు లేనివాడు కాని అన్ని కర్మలు చేస్తున్నట్టున్నవాడు ఆయన, లేకపోతే ఏ కర్మ లేదు. ఆ విధంగా ఉన్నవాడు వేదాహమేన మజరం పురాణం సర్వగం విభుం, అటువంటి అజరం శీర్ణత జీర్ణమనేటటువంటిది లేనివాడు అయినటువంటి పురాణం అత్యంత ప్రాచీనుడు, సర్వగం అంతటా వ్యాపించినటువంటి విభుం. విభుం అంటే ప్రభువు ఒకటి, విభుం అంటే విశేషేణ భవతీతి విభు, వివిధములుగా అగువాడు, వివిధములుగా అగువాడు అయినటువంటి అతడిని ఏకోపిత్రి నిమాల్లోకాన్. ఆ పరమాత్మ ఏకం అయినప్పటికీ, ఆయన ఒక్కడే అయినప్పటికీ, ఏకోపి ఏకుడు అయినప్పటికీ, ఇప్పుడు ఆయనతో పాటు మరొకరు వస్తున్నారండి, జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఏకోపి ఆయన ఒక్కడే అయినప్పటికీ త్రీన్ ఇమాన్ లోకాన్, ఈ మూడు లోకములను బహుధా శక్తియోగత తన యొక్క శక్తితో కూడి విధధాతి విచేత్యంతే విశ్వమాదో మహేశ్వర. ఆయన నిజానికి ఏకుడైనప్పటికీ ఈ సృష్టి కోసమని తన యొక్క శక్తితో కలిసి ఈ ముల్లోకముల్ని రచిస్తూ ఉన్నాడు. ఆ శక్తి ఎలాంటిది? విశ్వధాత్రి. ఆవిడ విశ్వధాత్రి. ధాత్రి అంటే సృష్టికర్త్రి అని ఒక అర్థం. ధరించునిది ధాత్రి, విశ్వమును ధరించే శక్తి అది. పైగా అజాఖ్య, అజావిడ అంటే జన్మరహిత అనాది అయినటువంటిది. అజాఖ్యాచ సైవి, ఆ శక్తి సైవి శైవి అంటే శివ సంబంధమైన శక్తి, శివశక్తే, శివుడికి వేరు కాదది. అందుకే శైవి. చిత్రాకృతి, చిత్రాకృతి, చిత్రం అంటే ఆశ్చర్యం అని అర్థం. చిత్రాకృతి ఆశ్చర్యంగా ప్రకటింపబడుతుంది, ఆకృతి అంటే ప్రకటింపబడ్డం, విశ్వంగా ఆశ్చర్యంగా ప్రకటింపబడుతున్నది అది పరా. పరా అంటే దానిని మించింది లేదు గనక అది పరా అని చెప్పబడుతుంది. తామజాం లోహితాం శుక్లాం కృష్ణమేకాం త్వజ ప్రజాం, సర్వ జగత్తుకి మూలమైనటువంటి అజాయిన ఆసక్తి శుక్ల కృష్ణ లోహిత అయినది అన్నారు. ఇది కూడా వేదంలో అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అనే మంత్రమే చెప్తున్నారు. అజాం ఏకాం, ఆ శక్తి కూడా ఒకటేనండి, ఆయన ఒక్కడే ఆయన శక్తితో అన్నాడు. రెండొచ్చే అప్పుడే ఆ శక్తి ఒక్కటైనప్పటికీ మూడయి అన్నాడు. అది లోహిత శుక్ల కృష్ణాం అని మూడు చెప్తున్నారు. లోహితం అంటే ఎరుపు, శుక్లం అంటే తెలుపు, కృష్ణ అంటే నలుపు. ఆ ఒక్కటే ఎరుపై నలుపై తెలుపై, లేదా ఎరుపై తెలుపై నలుపై అన్నారు. ఎరుపై తెలుపై నలుపై అంటే సత్వ రజస్తమో గుణం, రజోగుణం ఎరుపు, సత్వగుణం శుక్లము, తమోగుణము కృష్ణము. ఈ మూడై అంటే సత్వరజస్తమో గుణాత్మికయైన మాయాశక్తిగా అదే పరిణమిస్తున్నది. జనిత్రి మనసే తేన్యో జషమాన స్వరూపిణి, ఆ దివ్యమైనటువంటి మాయాశక్తితో విస్తరించింది విశ్వమంతా. అలాగా త్రిగుణాత్మికైన మాయతో విస్తరించినది విశ్వమంతా. ఆ శక్తి ఎవరిది? పరమాత్మది. కనుక ఈ శక్తిగా విస్తరించిన దాని యందు జీవుడు బంధింపబడి నేనన్నీ అనుభవిస్తున్నానంటాడు. ఎక్కడున్నాడు? ఈ ప్రకృతిలోనే ఉన్నాడు. ఈ ప్రకృతి ఎవరిది? ఆయన యొక్క శక్తి. అది తెలుసుకోలేకపోతున్నా వచ్చింది బాధ. ఇది ఆయన శక్తి అని ఆయన ప్రవేశించాడని తెలుసుకోలేక ప్రకృతిని కేవలం జడముగా చూస్తూ ఆ ప్రకృతిలో తన్మయుడే ఉన్నాడు వీడు. అలాగా ఈ ప్రకృతి అనేబడే ఒక వృక్షంపై రెండు పక్షులున్నాయి. ఇది ఋగ్వేదంలో కనిపిస్తుంది, ఇతర ఉపనిషత్తుల్లో ఉంది, శ్వేతాసూత్రంలో కూడా ఉన్నది. సాధారణంగా వైదిక విజ్ఞానంలో ఈ శ్లోకం చాలా ఉత్కృష్ట స్థాయికి చెందిన శ్లోకంగా చెప్పబడుతుంది. ద్వౌ సుపర్ణౌ సయుజౌ సమానం వృక్షమాస్థితౌ ఏకోత్తి పిప్పలం స్వాదు పరో నష్టం ప్రపశ్యతి వృక్షేస్మిన్ పురుషో మగ్నో ముఖ్యమానస్య సోచతి జుష్టమన్యం యదా పశ్యేదీదం పరమకారణం. ఒక గొప్ప విషయం చెప్తున్నాడు. ఈ శ్లోకానికి అనేక మంది వారి వారి సిద్ధాంతాలకు అనుగుణంగా చాలా వ్యాఖ్యానాలు చేశారు. అన్నిటికీ నమస్కారం. ఇక్కడ మనకి ఎంతవరకు అంత తీసుకుందాం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మపై రెండు పక్షులున్నాయి. ఒక పక్షి పిప్పలం అత్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఫలాన్ని తింటోంది, ఇంకో పక్షి చూస్తోంది. ఇలా చెట్టు మీద రెండు పక్షులున్నాయి అని వర్ణించారు. చెట్టు ఏమిటో కదా ప్రకృతి. ఈ ప్రకృతి అనే చెట్టులో రెండు పక్షులున్నాయి, ఒక పక్షి తింటోంది, ఒక పక్షి తినట్లేదు. అంటే అర్థం, ఈ ప్రకృతి అనే చెట్టులోనే పరమాత్మ ఉన్నాడు, కానీ ఆయన ఏ కర్మానుభవం ఆయనకి లేదు. ఈ సుఖదుఖ అనుభవం ఎవరికి? జీవుడు. ఈ జీవుడు అనే పక్షిగాడికి ఈ సుఖదుఖాల అనుభవం ఉంది. అనుభవమే తినడం అంటే, పళ్ళు తినడం అంటే అనుభవము అని అర్థం. సుఖదుఖాలనే పళ్ళు తింటున్నవాడు జీవుడు, ఆ తినకుండా చూస్తున్నవాడు పరమాత్మ. ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి, కానీ జీవుడంటే ఎవడు? సుఖదుఖాలు నేను అనుభవిస్తున్నానని ఫలాన్ని అనుభవించేవాడు జీవుడయ్యాడు. మరి పరమాత్మ వారి అంటే ఏం చేయాలి? తాను ఈ అనుభవం కాకుండా సాక్షిభూతంగా కొమ్మ మీద కూర్చుంటే వాడే పరమాత్మ అవుతున్నాడు. ఇక్కడ తెలుసుకోండి, ఇలాగ తెలుసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈశ్వరుడు జీవుడు ఈ ప్రకృతిలో ఎలా ఉంటారు? ఈశ్వరుడు ప్రకృతిలోనే ఉన్నాడు, జీవుడు ప్రకృతిలోనే ఉన్నాడు. కానీ ఈశ్వరుడు ప్రకృతికి నియంత, జీవుడు ప్రకృతికి బద్ధుడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. నియంత అయిన ఈశ్వరుడు ఈ ప్రకృతిని అనుభవించట్లేదు, శక్తి ప్రధానమై సాక్షిభూతంగానే ఉన్నాడు. వీడు మాత్రం అనుభవిస్తూ ఉన్నాడు. ఇది జీవుడికి ఈశ్వరుడికి ఉన్న విషయాన్ని చూపిస్తున్నాడు. ఇలా జీవేశ్వర పరంగా కొందరు చెప్పారు, అనుభవిస్తున్న జీవుడు పాశవిముక్తుడైతే ఈ ఆత్మతో తాదాత్మ్యం చెంది సాక్షిభూతమైన పక్షి అయిపోతాడని వేదాంతులు నిర్వచించారు. మొత్తం రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు. సాధన దశలో మొదటి తీసుకుందాం, సిద్ధ దశకు రెండోది అన్వయిస్తుంది. తదాశ మహిమానంచ వీత శోకసుఖీ భవేత్. కనుక ఎవరైతే ఈ సాక్షీభూతంగా ఉంటూ ఉన్న ఫలము గురించి, పక్షి గురించి అంటే ఈశ్వరుని గురించి తెలుసుకుంటాడో వాడు వీతశోకుడవుతున్నాడు. వీతశోకుడవుతున్నాడంటే శోకరహితుడవుతున్నాడు, వాడే శోకాన్ని తరించిపోతున్నాడు అంటే దాటేస్తున్నాడు. శోకాన్ని ఎవడు దాటుతున్నాడు? ఏ అనుభవము లేని సాక్షీభూతంగా ఉన్న పరమేశ్వరుని ఇంత చేస్తూ ఇన్ని చేస్తూ దేనికి అంటని ఈశ్వరతత్వాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు శోకాన్ని తరించుతున్నాడు, సుఖాన్ని పొందుతున్నాడు అని ఇక్కడ వివరిస్తూ ఆ పరమాత్మ వల్లనే ఛందాంస యజ్ఞ హక్రతవో యద్భూతం భవ్యమేవచ. ఆ పరమాత్మ వల్లనే వేదములు ఉద్భవించాయి, యజ్ఞములు ఉద్భవించాయి, యజ్ఞాన్ని ఆధారం చేసుకున్న కర్మలు ఉద్భవించాయి. జరిగినదంతా ఆయనదే, జరగబోయేది ఆయనే, జరుగుతున్నది ఆయనే. భూతం భవ్యం భవచ్చ భూత భవ్య భవత్ ప్రభు. ఇదే అక్కడ చెప్పబడుతుంది. మాయా విశ్వం సృజిత్యస్మిన్ నివిష్టో మాయయా పర, తన మాయాశక్తితో సృజించిన విశ్వంలో తానే వ్యాపించి ఉంటూ మాయకు అతీతుడి ఉంటాడు. అందుకు ఒక్క మాట తెలుసుకోండియ్యా మహర్షులారా అంటున్నాడు వాయుదేవుడు, మాయాంతు ప్రకృతి విద్యాం మాయినంతు మహేశ్వరం. ప్రకృతి మాయా అని, ఈ మాయ ఎవడి చేతిలో ఉందో వాడు మహేశ్వరుడని తెలుసుకోవలసినది. తస్మాస్త్వయవైరేవ వ్యాప్తం సర్వమిదం జగత్. ఆయన చేతన అవయవాత్మకంగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అసలు ఆ పరమాత్మ యదా సమస్తం నది వానరాత్రిర్న సదప్యసత్ కేవల శివయే వైకో యత ప్రజ్ఞా పురాతని. ఈ జగత్తేమీ లేని స్థితిలో కూడా ఆయనే ఉన్నాడు. జగత్తున్నప్పుడు ఆయన ఉన్నాడు, జగత్ నశించిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు అంటే దానికి యదా సమస్తం నది వా నరాత్రిర్న సదప్యసత్, ఆ స్థితిలో అంటే జగత్తంతా ఉద్భవించక పూర్వపు స్థితి. ఎలాంటి స్థితి అంటే నీ ఊహకందది అది. దాని ఋగ్వేదం నాసరీ సూక్తంలో చాలా చక్కగా వివరించింది. దాన్ని శ్వేతాశ్వతర మంత్రం కూడా చెప్తోంది, యదా తమస్తన్నది వాన రాత్రి నసన్న చాసత్ శివ ఏవ కేవల. అది మంత్రం అండి. ఆ మంత్రాన్ని శ్లోకంలో ఎంత చక్కగా పెట్టాడు చూడండి. అందుకే వేద సారాన్ని ఎంత అందంగా అందిస్తున్నాడు ఈ పురాణంలో. యదా సమస్తం నదివా నరాత్రి, ఆ స్థితిలో పగలు లేదు రాత్రి లేదన్నాడు. మనకి రెండు లేని స్థితి తెలుసా చెప్పండి? ఏదో ఒకటి ఉండాలి, ఇది కాకపోతే అది ఉండాలి, అది కాకపోతే ఇది ఉండాలి. అంతేకాదు పగలు లేదు రాత్రి లేదు వెలుగు లేదు చీకట్లేదు. వెలుగు లేదు చీకట్లేదు ఏంటండి? ఇది ఉంటే అది ఉండాలి, అది ఉంటే అది ఉండాలి. ఇదే చిత్రం. మనం చూస్తున్న వెలుగు గాని చీకటి గాని సృష్టికి సంబంధించింది, మనం చూస్తున్న పగలు గాని రాత్రి గాని సృష్టికి సంబంధించింది. కానీ ఈ సృష్టి ఆరంభం కాని దశలో ఉన్న స్థితి ఎలాంటిదే అది నీ ఊహకు అందదే. అది పగలు అదే నాసధీయ సూక్తం అని అద్భుతంగా వర్ణించారు. ఆ సమయంలో ఉన్నటువంటి వాడు కేవల శివ ఏవైక ఆయన ఉన్నాడు. యత ప్రజ్ఞాపురాతని ఎలా ఉన్నాడు? కేవల ప్రజ్ఞాస్వరూపుడై, కేవల చిన్మాత్ర స్వరూపుడై, జ్ఞానమాత్ర స్వరూపుడై ఉన్నటువంటి వాడు. నైన మూర్ధ్వన్నతిని యక్ష, ఆయన పైన ఎలా ఉందో నువ్వు పట్టుకోలేవు, ఆయన క్రింద ఎలా ఉన్నాడో పట్టుకోలేవు, ఆయన మధ్య నువ్వు పట్టుకోలేవు అన్నాడు. పైన పట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఒక ఎండ్ అండ్ చివరి ఉందని అర్థం. క్రింద పట్టుకోవడం అంటే క్రింద కూడా ఒక చివరి ఉందని. మధ్య పట్టుకోవడం అంటే ఆయన పక్కల ఖాళీలు ఉన్నాయని అర్థం. ఆయన అలా ఉన్నాడా? ఆయన కింద తెలుసుకోలో, మధ్య తెలుసుకోలో, మొదలు తెలుసుకోలే, పైన తెలుసుకోలే, ఏవి తెలుసుకోలే ఆయన్ని. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇదే ఆది మధ్యాంతరహిత తత్వం. ఇదే శివలింగ తత్వంలో చెప్పినది. అది కథ కాదు, తత్వ ప్రతిపాదన. పరమాత్మ తత్వము న తిర్యక్, న ఊర్ధ్వం, న మధ్యం, పర్యజిగ్రహత్. అది ఇక్కడ చెప్తున్నాడు. నతస్య ప్రతిమాతాస్తి యస్య నామ మహజశ. ఇది చాలా గొప్ప మాట అండి. నతస్య ప్రతిమా అస్తి, ఆయనకి ప్రతిమ లేదు. ఈ మాట పట్టుకుని చాలా మంది, కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఆ మధ్యకాలంలో ఆర్య సమాజం లాంటి పుట్టుకొచ్చి ఇప్పటికీ పాశ్చాత్యులు ఇలాంటి వాళ్ళు భగవంతుడికి విగ్రహాలు లేవని వేదంలోనే చెప్పాడు. ఎక్కడంటే నతస్య ప్రతిమా అస్తి అన్నట్ట, అంటే ఆయనకు ప్రతిమ లేదు అన్నారట. ముందు వెనక చూడకుండా తీస్తే ఇలాగే ఉంటాయి. ప్రతిమ అంటే విగ్రహం అని కాదు ఇక్కడ అర్థం. ఏ సందర్భంలో చెప్తున్నారో చూడండి. ప్రతిమ అంటే సమానము అని అర్థము. ప్రతిమ అంటే సమానం. అందుకే దేనికి ఏమర్థం, అందుకే శాస్త్రం జాగ్రత్తగా తెలిసి మాట్లాడాలి. నువ్వు లోకంలో వాడేది వేరు, శాస్త్రంలో ఉన్నది వేరు, కానీ రెండికి చాలా విశేషం ఉంది. పై ఏ సందర్భంలో చెప్పారని దాన్ని బట్టి చూడాలి. నతస్య ప్రతిమాచాస్తి అంటే అర్థం ఆయనకి సమానమైనది లేదు అనేది ఇక్కడ విషయం. నతస్య ప్రతిమాచాస్తి యస్య నామ మహజశ, ఆయన పేరుకు గొప్ప కీర్తి ఉంది అన్నాడు ఇక్కడ చూడండి. గొప్ప కీర్తి, మంచి పేరున్నవాడండి శివుడు. లోకల్ని అంటాం వాడు మంచి పేరున్నవాడండి అని. మంచి పేరు పరమాత్మకి తప్ప ఎవరికి ఉంది చెప్పండి? యస్య నామ మహద్యశ, ఆయనది మంచి యశస్సు. ఎందుకు ఆయనదే కీర్తి అంటే, ఎందుకంటే వేదములు మహర్షులు అందరూ ఎవరిని కీర్తిస్తారు? సృష్టిలో ప్రతివాడు ఎవరిని కీర్తిస్తున్నాడు? పరమాత్మని. కనుక అందరి చేత కీర్తింపబడే పేరు ఆయనది. ఇక్కడ నామ అంటే పేరే అనే కాకుండా ఆయన గురించి తెలియబడుట, ఆయన గురించి తెలియబడుతున్న విషయమంతా గొప్ప కీర్తివంతమైనది. అలాగే సుశ్లోకుడు, ఆయన పుణ్యశ్లోకుడు. ఆయన గురించి వేదములు, పురాణములు, మహర్షులు, ఋషులు, దేవతలు అందరూ కీర్తిస్తూనే ఉన్నారు. కనుక అందరికి మించిన యశస్సు ఎవరికి ఉంటుందండి? యశ నామ మహద్యశ. ఇంత చక్కటి మాటను ఇక్కడ చెప్పి, అలాంటి ఆ పరమాత్మ ఈ జీవుల్ని పాశాలని పట్టి నడుపుతున్నాడు అనగానే మనకు వెంటనే కోపం వస్తుంది. అసలు ఎవడు బంధించమన్నాడు ఆయన్ని? అది కదా వస్తుంది. దానికి చెప్తున్నాడు, అష్టాభిశ్చ త్రిభిశ్చైవ ద్వాభ్యాంచైకేన వా పునః కాళేనాత్మ గుణైశ్చాపి కృత్స్నమేవ జగత్స్వయం గుణైరారభ్య కర్మాణి స్వభావాదీని యోజయేత్ తేషాం అభావే నాశస్యాత్ కృతస్యాపి చ కర్మణః. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అష్టాభిశ్చ త్రిభిశ్చైవ ద్వాభ్యాం ఏకైన చా పునః. ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. ఎనిమిదింటి చేత, మూడింటి చేత, రెండింటి చేత, ఒకటి చేత అన్నాడు. ఎనిమిదింటి చేత అంటే ఏమిటి? పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు కలిపితే ఎనిమిది. దీనికి ఆధారాలు శాస్త్రములే. భూమిరాపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకారైతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టధ. గీతలో స్వామి చెప్పినటువంటిది పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలు, ఈ ఎనిమిదితో కూడినటువంటి ప్రకృతి. ఇది అష్టాభిశ్చ అంటే ఇదండి. త్రిభిశ్చైవ మూడింటితో, మూడింటితో అంటే సత్వరజస్తము గుణములతో. త సర్వద్వాభ్యాం, రెండిటితో అంటే సుఖ దుఃఖములతో అనమాట. ఏకేనా అంటే ఒక్కటితో అంటే ప్రకృతితో అనమాట. చూసారా ఎన్ని వచ్చాయో, అష్ట విధములుగా ఉన్నటువంటి దానితోనూ, అదేవిధంగా సత్వరజస్తమో గుణాలతోనూ ప్రకృతితో కలిసి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉండేవాడు జీవుడు. ఈ పాశముల్ని పశువుని ప్రేరేపించే పరమాత్మ సుఖదుఖాల కర్త అవుతాడా అంటే, దానికి ఇక్కడ చెప్తున్నారు ఏం కాండైనా వాళ్ళ కర్మకు అనుగుణంగా లింకు పెడతాడే తప్ప తనంత తాను చెయ్యడు. వాడు చేసుకున్న కర్మకు అనుగుణంగా లింకు పెడతాడు. మరి ఇదే ప్రకృతిలో ఉంటూ కూడా కొందరు బంధింపబడ్డరు, వాళ్ళు పశువులు కారు, జీవన్ముక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు, ఇదే ప్రకృతిలో ఉంటారు. కానీ వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే త్రీని అతిక్రమ్య, త్రిగుణములను అతిక్రమించుంటారు. వాళ్ళు వీటన్నిటి సాక్షి రూపంగా చూస్తూ ఉంటారు. అటువంటి వాడు మరి ఇదే ప్రకృతిలో ఉన్నాడు, వాడు బంధింపబడలేదు. ఎందుకు, కర్మ అనే బంధం వాడికి లేదు. కనుక వీటితో అటాచ్మెంట్ వేస్తున్నది ఏంటండి, కర్మ అనేది వీటితో తాదాత్మ్యం చెంది వీటి కోసం ఏదో చేస్తాడే, ఆ చేయడం అనే కర్మ వీడిని బంధింపజేస్తున్నది. కనుక కర్మబంధం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని దాటగలుగుతున్నారు. పరమాత్మ ఎంత మేరకు ప్రేరకుడు అంటే, ఇందాక నేను చెప్పినట్లుగా శక్తి ప్రదాత, శక్తి ప్రదాత వీటన్నిటికీ చేతనత్వం కలిగిస్తున్నాడు. ఈ ముడిపడిపోవడం అనేటువంటిది వీడి యొక్క అజ్ఞానం వల్ల జరుగుతున్నది. కనుక అజ్ఞానం చేత బంధింపబడ్డవాడు జీవుడవుతున్నాడు. అజ్ఞానం విడిచిపెట్టిన వాడికి ప్రకృతి అంతా కనిపిస్తున్నట్టుకి అది పరమాత్మ యొక్క స్వరూపంగానే గోచరిస్తుంది. కనుక వాడు బంధింపబడ్డు. కనుక పరమాత్మ వీడి కర్మకి అనుగుణంగా అనుభవాలు ఇస్తున్నాడే తప్ప ఆయన సుఖదుఖాలి కర్త కాడు, ఇది తెలుసుకోండి. అందుకే నేను కర్తని నేనే అకర్తని అన్నాడు గీతలో స్వామి. తస్య కర్తారం ఉపమా విద్ధి అకర్తారం, ఆయనే కర్త ఆయనే అకర్త ఎలా అయ్యాడంటే ఈ విధంగా. ఇక్కడ మైక్ సెట్ కనెక్షన్ చేసి పెట్టారు విద్యుత్ శక్తి. ఇక్కడ కూర్చుని నేను స్తోత్రం జరుగుతా, ఇంకోటి సినిమా పాట పాడతాడు. రెండిటికీ ఇక్కడ మైక్ గాని కర్త, అది లేకపోతే ఏది లేదు. మీరు ఉండరు, నేను ఉండరు, సభే ఉండదు అక్కడ. కనుక ఈ శక్తి ప్రధానమైన దీనికి ఇక్కడ ఆడిన మాటలు ఎవరు కర్త చెప్పండి ఇక్కడ. అదే విధంగా పరమాత్మ కర్త అన్న దానికి ఇంత మేరకే. కానీ వీడు సుఖదుఖాలకి ఆయన కర్త కాదు, యోజకుడు మాత్రమే. కనుక ఈశ్వరుడు అనేవాడు ఎవడయ్యాడు, ఎవడి కర్మకు వాడే అనుభవించే కాడికి ఈశ్వరుడు ఎందుకంటాం మనం. వాడి కర్మకు వాడి తగ్గ ఫలాన్ని యోజనం చేసేవాడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవడో తెలిసింది కదా, కర్మకి తగ్గ ఫలాన్ని యోజనం చేసేవాడు. మరి వీడికి భోగం ఏర్పరచాలి కదా, భోగం అంటే అనుభవం. చూడండి ఇక్కడ ఎంత అందమైన మాట, కర్మకి తగ్గ ఫలం జీవుడు అనుభవించాలంటే వాడికి భోగం ఏర్పాటు చేయాలి కదా, ఆ భోగం ఏర్పాటు చేసేవాడు అతనే అన్నాడు ఇక్కడ. మరి మరి కర్మకి తగ్గ భోగం వాడు పనిచేసాడు ఇంతకాలం, వాడికి జీతం ఇవ్వద్దండి, ఆ భోగం వాడికి ఇవ్వాలి. కానీ కర్మకి తగ్గ భోగాన్ని ఏర్పాటు చేసేవాడు ఆయన. అయితే కర్మబంధం లేకుండా తెలివిగా ఉండేవాళ్ళు ఉన్నారే, వాళ్ళని ఏం చేస్తాడు, భోగం నుంచి బయటకు తీసేస్తాడు. భోగం నుంచి బయటకు తీసేయడానికి ముక్తి అని అంటారు. కనుక భోగము మోక్షము రెండు ఆయన ఇస్తున్నాడు, దీన్ని భుక్తి ముక్తి అంటారు. భుక్తినిచ్చేవాడు ఆయనే, ముక్తినిచ్చేవాడైనే అని. వాడి వాడి కర్మకు అనుగుణంగానే భుక్తి ఉంటుంది తప్ప ఆయన కర్త కాడు. ఎంత మేరకు కర్త అంటే అంత మేరకు వాడి కర్మకి తగ్గ ఫలాన్ని యోజన చేయడం. ఎందుకంటే కర్మ చేయడం మనకు తెలుసు, దాని ఫలాన్ని తెచ్చుకోవడం మనకు చేత కాదు. వాడు చేస్తున్న దానికి లెక్క కట్టి ఆ కర్మని ప్రకృతి ద్వారా ఇప్పించేవాడు పరమాత్మయే, ఇది తెలుసుకోండి. ఆయన లేకపోతే కర్మకు యోజనం లేదు. అందుకు ఈ జీవుడనేవాడు కర్మక్షయే పునశ్చాన్యతతో యాతి సతత్వత సయేవాది స్వయం యోగ నిమిత్తం భోక్తృభోగయోహో. ఒక జన్మ ఆరంభించిన కర్మ అంటే ఒక జన్మ ఆరంభించేటప్పుడే ఆ జన్మకి తగ్గ కర్మంతా తెచ్చుకొస్తాట. ఎనుక ఆరంభంలో తెచ్చుకున్న కర్మ కనుక దాని పేరు ప్రారంధం అని పేరు దానికి. ప్రారంధం ప్రారంభింపబడిన కర్మ అది అంతం. అంటే కర్మ పని చేయడం ప్రారంభించింది అనడానికి ప్రారంధం అని. పని చేయడం ప్రారంభించిన దాన్ని ఎవడు ఆపలేడండి. ఎలా ఆపలేడంటే బాణం వదిలేశారు, వదిలేసిన బాణాన్ని ఆపగలరా. అదేవిధంగా ప్రారంధం అంటే ఆరంభించబడిన కర్మ. ఆరంభించబడిన కర్మ క్షయమైపోగానే ఈ జీవితం పూర్తయిపోతుంది. ఈ జీవితం పూర్తయినప్పుడు ఇప్పటి వరకు ఏ పంచభూతాలతో వీడు అటాచ్మెంట్ పెట్టుకున్నాడో అవి తిరిగి మహాభూతముల్లో లీనమవుతాయి. అంతకుమించి ఏం కాదు మరణం అంటే, సింపుల్. ఇవి లీనమైపోతాయి. అయిపోయినంత మాత్రం వీడు ముక్తులైపోయాడా? వీడికి ఇంతవరకు కర్మబంధాలు ఉన్నాయి కదా, శరీర బంధం పోయింది కనుక మళ్లీ కర్మానుభవం కోసం మరో శరీరంలో ప్రవేశిస్తాడు. ఇలాగా వీడికి తగ్గవి అవి సమకూర్చే వ్యవస్థ ఒకటి ఉంది, అదే ఈశ్వర శక్తి విశేషం. వాడు ఏం చేశాడో దానికి తగ్గవి సమకూర్చుతూ వెళుతూ ఉంటుంది సుమా. కనుకని భోక్త అయిన జీవుడికి భోగ్యమైన లోకానికి కర్మ ద్వారా సంబంధం కలిగించే జగత్కారణం పరమేశ్వరుడు. ఇది నిర్వచనం, ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ. కనుక నియంత అంటే ఏమిటో అర్థమైంది కదా, ప్రేరకుడు అంటే ఈ విధంగా. అతడు భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతుడు. ఇప్పుడు ఆయన గురించి బాగా తెలుసుకుంటే మనం దానికి విరుద్ధమైన దీని నుంచి బయటపడగలం. అందుకు ఆయన కాలాదభిప్రో యస్మాత్ ప్రపంచ పరివర్తతే ధర్మాహం పాపను దంభోగే సంవిశ్వధామచ. ఆయన కాలాదభిప్ర, కాలాదులకు అతీతుడు, ప్రపంచానికి అతీతుడు. తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమ పరస్తాద్ విదామ దేవం భువనేశ్వరేశ్వరం. ఎంత అందమైన మాటలతో స్తోత్రం చేస్తున్నాడు. మొత్తానికి విశ్వం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే మొత్తం చూపించి ఈ జీవభావానికి ప్రకృతి భావానికి అతీతమై జీవులని ప్రకృతిని అనుసంధానం చేస్తున్న ప్రేరకుడైన పరమేశ్వరుని నేను శరణు వేడుతున్నాను అన్నారు ఇక్కడ. ఎందుకంటే అతీతుణ్ణి నువ్వు పట్టుకుంటే అతీతం వైపు లాగబడతావు, అతీతం వైపు లాగబడినప్పుడు నువ్వు అతీతుడు అవుతావు. అందుకని ఎవరిని ఉపాసించాలి, అతీతుణ్ణి ఉపాసించాలి. అతీతుడు ఎవడు, తమీశ్వరాణాం పరమం మహేశ్వరం, ఈశ్వరుడు కూడా పరముడైన వాడు. సృష్టిలో లోకపాలకులైన ఈశ్వరుడు చాలా మంది ఉన్నారు, వాళ్ల కంటే పరముడైన వాడు, వాళ్లకు సైతం ఈశ్వరుడు గనక పరమం మహేశ్వరం. అంతేకాదు తమ్ దేవతానాం పరమంచ దైవతం, దేవతలకు కూడా దైవతమైన వాడు. దేవతలు అనేక మంది ఉన్నారు, ఈ దేవతలందరికీ ఆ దేవత్వ శక్తి ఇచ్చినవాడు ఈయన, కనుక దేవతలకు కూడా దేవత అయిన వాడు. అందుకే దేవదేవుడు మహాదేవుడు అని ఈయన యొక్క వ్యవహారం. పతిం పతీనాం పరమ, పతులకు పతి అయిన వాడు. సృష్టిలో ఒక్కొక్క నియామకులు ఒక్కొక్క లోకానికి ఉంటారు, ఈ పతులకు కూడా పతి అయిన వాడు అటువంటి భువనేశ్వరేశ్వరం, భువనములకు ఈశ్వరులకు ఈశ్వరుడైన ఆయన్ని నేను తెలుసుకుంటున్నాను. విదామా తెలుసుకుంటున్నాను, తెలుసుకుంటున్నానంటే నేను చెప్తే వినడం కాదు, తెలియడం అంటే, తెలియడం అంటే బుద్ధితో అనుసంధానించుట, ఇది తెలుసుకోండి. బుద్ధిని అనుసంధానించిన అటువంటి పరమేశ్వరునితో బుద్ధిని అనుసంధానించుతున్నాను. నతస్య విద్యతే కార్యం కారణంచని విద్యతే, ఆయనకు కార్యము లేదు కారణము లేదు, ఆయనకు చెయ్యాల్సింది లేదు, ఆయన దుఃఖదానికి కారణమని లేదు. నతత్ సమోధి కశ్చాపి క్వచిత్ జగతి దృశ్యతే, నతత్ సమోధిక, ఆయనకు సమమైనది లేదు, ఆయనకు అధికమైనది లేదు అన్నాడు. ఆయనతో సాటి అయినది లేదు, ఆయనకంటే మించింది లేదు. ఆయన యొక్క శక్తి ఉన్నదే పరా అస్య శక్తి శృతౌ స్వాభావికీ వివిధ, పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. ఇది శ్వేతాశ్వేతర మంత్రం అండి, అది ఇక్కడ చెప్తున్నాడు. పరాస్య వివిధ శక్తి శృతౌ స్వాభావికీ శృత, ఆయన యొక్క శక్తి వివిధములుగా చెప్పబడుతున్నది, అది పరా అయినటువంటి శక్తి, అది ఆయనకు స్వాభావికం అన్నాడు. ఇక్కడ సృష్టిలో ఇతరములకు శక్తి ఇస్తే గాని రాదు, పరమాత్మకి ఇవ్వబడిన శక్తి కాదు అది, స్వాభావికం. ఆయనకు ఆ శక్తి స్వాభావికం. ఆ శక్తి జ్ఞానం బలం క్రియా చైవ యాభ్యో విశ్వమిదం కృతం. జ్ఞానం బలం క్రియ, సృష్టికి కావలసిన తెలివి బలము క్రియ, ఈ మూడింటిగా పరాశక్తి వ్యాపించిపోయినది. ఇది చూడండి, సృష్టిలో ఎక్కడైనా ఒకదాన్ని తెలుసుకునే శక్తి ఉన్నది అంటే అది ఆ పరాశక్తే, అలాగే ఒకదాన్ని చెయ్యగలిగేటువంటి బలం ఉన్నదంటే ఆ పరాశక్తే, చెయ్యడం అనే క్రియ ఉందంటే పరాశక్తి. ఈ మూడు రూపములుగా వ్యక్తమవుతున్న పరాశక్తి ఎవరిది, ఆయనది. అది వివిధ ఇవ వివిధ విధములుగా కల్పించబడుతున్నది. ఈ విధంగా చెప్పి సయేక సర్వభూతేషు గూఢో వ్యాప్తస్థ విశ్వత సర్వభూతాంతరాత్మాచ ధర్మాధ్యక్షస్స ఉచ్యతే, ఆయన ధర్మాధ్యక్షుడు. ధర్మము అంటే ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మమునికి ఈయన అధ్యక్షుడు, ఈయన అధ్యక్షుడితో ఆ ధర్మం నడిచబడుతూ ఉంటుంది. సృష్టిలో ప్రకృతిలో ప్రతిదానికి ఒక ధర్మం ఉన్నది, ఆ ధర్మానికి ఈయన అధ్యక్షుడు. అధ్యక్షుడంటే ఈయన అధివసించి ఉన్నవాడు, అధ్యక్షుడంటే అది అర్థం, అంతేగాని ప్రెసిడెంట్ కు వేసి కుర్చీ వేసి కూర్చోబెట్టేయండి కాదు అక్కడ అర్థం. అధివసించి పరిశీలించేవాడిని అధ్యక్షుడు అంటారు, అధీక్ష అధి అక్ష అధ్యక్ష, అధివసించి పరిశీలిస్తాడు ఆయన. అందుకే సృష్టిలో ప్రతి ధర్మమునందు అధివసించి పరిశీలిస్తూ ఉంటాడు ఆయన. అది ఇక్కడ ఆయన యొక్క ఆజ్ఞాశక్తి ఎలా వ్యాపించి ఉంటుందో విశ్వంలో తర్వాత చూపిస్తాడండి. ఈ ఆజ్ఞాశక్తినే పరాశక్తి అన్నాం, ఆజ్ఞాశక్తి నడుపుతూ ఉంటాడు జగత్తు. ఇదంతా చూసిన తర్వాత ఆయన తప్ప మరొకటి కనబడిని పరిస్థితి ఎవడికి వస్తుందో వాడు మాత్రమే తరిస్తున్నాడు, తెలుసుకుని వాడు బంధింపబడుతున్నాడు అంతే. అనంతమైన ఆజ్ఞాశక్తితో నిర్వహిస్తున్నటువంటి వాడు ప్రతి ధర్మమునకు అధ్యక్షుడు. అలాగే ధర్మం అంటే కర్మ అని అర్థం తీసుకుంటే కర్మల నుండిగా అధ్యక్షుడు ఆయన, అంటే ప్రతి కర్మని అక్కడ అధివసించి పరిశీలిస్తూనే ఉంటాడు గనక. ధర్మాధ్యక్ష ఉచ్యతే సర్వభూతాదివాస సాక్షి చేతాచ నిర్గుణ, ఇది కూడా ఉపనిషత్ వాక్యం అలా పెట్టాడు. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, ఆయన సాక్షి చైతన్య స్వరూపుడు, నిర్గుణుడు గుణాతీతుడు, ఏకో వశీ, వశీ అంటే సర్వము తన వశమునందు ఉంచుకున్నటువంటి వాడు. అలాంటి పరమాత్మని జ్ఞాత్వా దేవం పశు పాసై సర్వైరేవ విముచ్యతే, ఈ మొత్తం తత్వజ్ఞానానికి చివరికి తీసుకెళ్తున్నాడు వాయుదేవుడు. అలాంటి పతిని తెలుసుకుంటే ఈ పశువు పాశముల నుంచి విడివడిపోతున్నాడు. పాశముల నుంచి విడివడిపోయాక ఇంకా వీడికి పశువు అనే వ్యవహారం లేదండి, పాశం ఉన్నంత వరకే కదా పాశం పశువు అనే వ్యవహారం. కనుక ఆ పతిని తెలిసిన వాడు పాశముల నుంచి విడుదలవుతున్నాడు సుమా. కనుక బ్రహ్మాణం విదధే పూర్వం వేదాంశోపాధి తత్స్వయం యో దేవస్తమహం బుద్ధ్యా స్వాత్మ బుద్ధి ప్రసాదత, ఆ పరమాత్మని శరణు వేడు. ఎందుకంటే ఆయనే నీకు సరైన తెలివిని ఇవ్వగలడు, శరణు వేడితే సరైన తెలివినిస్తాడు ఆయన. ఎందుకంటే సర్వమునకు శరణు, తెలివిని ఆయన ఇస్తాడా అంటే అసలు సృష్టికర్తృత్వ శక్తి బ్రహ్మదేవుడికి ఇచ్చినప్పుడు ఆ తెలివి ఆయనే ఇచ్చాడు. ఇక్కడ బ్రహ్మగారికి తెలివిచ్చినవాడు ఆయన. మనం మొన్ననే అనుకున్నాం బ్రహ్మగారు మనందరూ గురువు అని. ఆ గురువు అయిన బ్రహ్మగారికి తెలివిచ్చినవాడు ఆయన. అందుకే బ్రహ్మాండం విదతే పూర్వం వేదాంశ్చోపాది తత్ స్వయం. ఇది సాక్షాత్ వేదమంత్రం యథాతథంగా దించాడు. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం అనే మంత్రాన్ని యథాతథంగా చెప్పాడు. తగుంహదేవ ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఆ పరమాత్మని ఎలాగ శరణ వేడుతున్నాను చూడండి. శరణ వేయడమే అంతేగాని వేదాంత జ్ఞానం తెలిసి నట్టు అనిపిస్తుంది కానీ తెలియదు అది. ఎందుకంటే లౌకిక లంపటాల్లో తిరిగిపోతున్న మనకి గంటలు వచ్చేస్తుందండి. కానీ ఒకటేదో తెలుస్తుంది కదా, పాసం అంటే ఏంటి, పశువు అంటే ఏంటి, పతి ఏమిటో తెలుస్తున్నట్టే తెలిసి అంతలో నిద్రలుగుతూ చెప్తుంది అది. కానీ ఇది పట్టాలంటే ఒకటే దిక్కు, శరణ్యం. ఆయన శరణ వేడాలి. ఎందుకంటే బుద్ధికి అది అందించేది ఆయన. ఆ బుద్ధికి ఆయన అందించాలి అంటే బ్రహ్మదేవుడికి బుద్ధికి వేదాలు ఇచ్చిన ఆ పరమాత్మని నేను శరణు వేడుతున్నాను. ఇదంతా ఈశ్వర జ్ఞానం. ఈశ్వరుడు అంటే ఏమిటో తెలిసిపోయింది కదా ఇప్పుడు మొత్తానికి. మనం అనుకునే ఈశ్వరుడు ఏదో జడలు పెట్టుకుని పాములు వేసి కూర్చుని వాడే కాదు. ఆయన ఇంతటి వాడండి. ఆయన ఎన్ని చెప్పాడు, ఆయన గుణములు విశేషములు, ఇలాంటి దివ్యమైనటువంటి మహిమ, శక్తి సంపన్నుడు, పరాశక్తి కలిగిన వాడు ఆయన. అలాంటి పరాశక్తి సంపన్నుడైనటువంటి అటువంటి ఆయన్ని తెలియాలి అంటే శరణు మొక్క.